அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்யா நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திரகல்யாவ்ருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீப்யாம். ஜகத்தாத்ரீ வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்பயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து
தபசக்தித்தோ அம்மவாரிணி தன குமார்த்தெகா பொந்தினட்டுவண்டி யமவந்துடு ஆ தல்லிக்கு நமஸ்கரிஞ்சி, ஓ தல்லி நீ எவரு அம்மா, நீ ஸ்வஸ்வரூபம் ஏமிட்டி அனி அடக்க அம்மவாரு சாட்சாத்து ஜெகதம்ப அதனது இல்ல அன்னதட. மாம் வித்தி பரமாம் சக்திம் மகேஸ்வர சமாஸ்ரயாம். ஓ ஹிமவந்துடா, நன்னு பராசக்திகா குர்த்தின்சு, மகேஸ்வர சக்தி அண்டாரு நன்னு. நேனு நாலாண்டி மரொக சக்தி லேகுண்டா விருகுதுனா, நீ ஒக்கதானே பராசக்தி அண்டே. நாசனம் லேனிது நா சக்தி. தரவாதா ஏகாம், நீ ஒக்கதானே உன்னா நீ சிருஷ்டிலோ அத்வித்தீயுராலி, நாகண்டே கொப்பதைன மரொக சக்தி லேது. నన్ను ఎవరు చూడగలుగుతారు? యాం పశ్యంతి ముముక్షవః, మోక్షం పొందాలనే కోరిక ఉన్నవాడిని ముముక్షువు అంటారు. వాడికి మాత్రమే కనపడతాను, ఇంకెవరికి కనపడను. నీవు ధరించాలనే కోరికతో ఉన్నావు కాబట్టి నన్ను పుత్రికగా కోరావు, అందువల్ల నీకు కనిపించాను. నా దర్శనం మోక్షానికి మూల కారణం. సమస్త ప్రాణులలో ఉండే ఆత్మని నేను. నన్ను మంగళమయస్వరూపిణి అంటారు. అందుకే కొంతమంది సర్వమంగళని, మంగళదేవత అని పిలుస్తారు. విజ్ఞానం నాదే. సృష్టిలో ప్రతి ప్రాణి యొక్క ప్రవృత్తి నేనే. నాకు నాశనం లేదు. నా మహిమ అనంతం, అనంతానంత మహిమ. ఏమండి ఫలానా వాడికి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది స్థలం అని చెప్పగలుగుతాం. అలాగే ప్రణాళ వాడికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది అధికారం అని చెబుతాం. కానీ ఈవి అధికారం, ఈవిడ ఐశ్వర్యం, ఈవిడికి సంబంధించిన లోకశక్తి ఎక్కడి వరకు ఉందో లిమిట్ ఎవరు చెప్పలేరు. అన్లిమిటెడ్, అనంతం అంటే అది అన్నమాట. సీమలు లేవు, ఎల్లరు లేవు ఆ శక్తికి. అటువంటి శక్తిని నేను. సంసార అర్ణవతారిణి, సంసారం అనేటటువంటి సముద్రాన్ని నేను దాటిస్తాను. ఇప్పుడు నువ్వు నన్ను చూడలేక, అమ్మా చూడలేకపోతున్నాను ఈ రూపం అన్నావు కదా, అందుకని ఏం చేస్తానంటే దివ్య చక్షువులు ఇస్తాను. మామూలు కళ్ళతో అమ్మవారిని చూడలేరు, అందుకని ఆవిడేమంది, దివ్యం దదామితే చక్షు, నీకు దివ్యమైన నేత్రాలు ఇస్తా. భౌతికమైన కళ్ళతో చూడలేవు గనక నా దివ్య మహిమతో కూడినటువంటి చక్షువులు ఇస్తున్నా, నా కళ్ళతో చూడు. ఇలా అన్నదా తల్లి. హిమవంతుడికి నేత్రాలు ఇచ్చింది, దివ్య నేత్రాలు ఇచ్చింది, దివ్య దృష్టి ఇచ్చింది. ఆ దివ్య దృష్టితో అప్పుడు చూసేట, ఏమి రూపం ఆయన? ఆశ్చర్యపోయాడు. కోటి సూర్య ప్రతీకాశం తేజోబింబం నిరాకులం జ్వాలామాలా సహస్రాఢ్యం కాలానలశతోపమం దంష్ట్రాకరాళం దుర్ధర్షం జటామండలమండితం కిరీటినం గదాహస్తం శంఖచక్రధరం తథా త్రిశూల వరహస్తం చ ఘోరరూపం భయానకం ప్రశాంతం సౌమ్యవదనమనంతాశ్చర్య సంయుతం చంద్రావయవ లక్ష్మాణం చంద్రకోటి సమప్రభం కిరీటినం గదాహస్తం నూపురైరుపశోభితం దివ్యమాలాంబరధరం దివ్యగంధానులేపనం శంఖచక్రధరం కామ్యం త్రినేత్రం కృత్తివాససం అండస్థం చ అండబాహ్యస్థం బాహ్యమాభ్యంతరం పరం. ఆ తల్లి హిమవంతునికి దివ్య నేత్రాలు ఇవ్వగానే ఆ నేత్రాలతో ఆ తల్లి దివ్య రూపాన్ని చూచాడు. కోటి సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతితో మెలిగిపోతుందమ్మా. కోటి మంది సూర్యులు ఒకేసారి కనపడితే కళ్ళు బయలుగా చచ్చిపోతాడు. కానీ ఆ వేడి లేకుండా కాంతేమో సూర్యకాంతి, చల్లదనం మాత్రం చంద్రుల యొక్క చల్లదనంతో ఉన్నదట. కోటి సూర్యులు తమలో వేడి తగ్గించుకుని చంద్రుడి వంటి చల్లదనంతో ప్రత్యక్షం అయ్యారా అన్నట్టుగా ఉంది ఆ తల్లి యొక్క తేజస్సు. అది గొప్ప తేజస్సు, మహాతేజో బింబస్వరూపం. అది చూస్తే మనస్సులో ఉండే ఆకులపాటు బాధ తొలగిపోతోంది. ఇంకా ఆ తల్లి కిరీటం వెనక నుంచి లక్షల కొలది కిరణాలు అలా ప్రకాశిస్తూ వెళ్ళిపోతున్నాయి. ఆ కిరణాలు వెళ్ళిపోతూ ఉంటే ఏవో నదులు వెళ్ళిపోతున్నాయి అన్నట్టుగా ఉందిట. ఓ మహా తేజ ప్రవాహం, ఆ తేజ ప్రవాహం కొట్టుకుపోతుంది. అలా కాలాగ్నిలా ఉన్నాయి కళ్ళు. ప్రళయకాలంలో అగ్నిహోత్రుడు ఎర్రగా కణకణలాడిపోతాడట. అగ్నిహోత్రుడే కళ్ళు అన్నట్టుగా ఉన్నాయి పెద్ద పెద్ద కోరలు. ఈ కోరలలోంచిట ఎంతో మంది జనం లోపలికి వెళ్ళిపోతున్నారట, మళ్ళీ బయటకు వచ్చేస్తున్నారట. అంటే ఈ కోరల్లోంచి జనం అంతా చచ్చిపోతున్నారు, లోపలికి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ పునర్జన్మ ఎత్తేస్తున్నారు. ఆ తల్లి కోరల్లోకి ఇలా వెళ్ళి వచ్చేస్తున్నారట. అలా వెళ్ళి వచ్చేస్తున్నట్టు కనపడుతున్నది. ఇక్కడికి వచ్చరికి మనం పుట్టి ఇన్నేళ్లు బతికి ఇన్ని పురాణాలు విని మళ్ళీ డామ్మని మళ్ళీ తిరిగి వస్తున్నాం. ఇదంతా అక్కడ సెకండ్ లో కలిసిపోతుంది అనమాట. అక్కడ కాలం అంత వేగం, మన దగ్గరికి వచ్చేసరికి ఇంత లాంగోను. మహాభయంకరమైన కోరలలో భూలోకం మొదలుకొని సమస్త లోకాలలో ప్రజలు కొట్టుకుపోతున్నారు. ఇది మహాకాలస్వరూపం ఆ తల్లి. మంచి జడలు ఎటు చూసినా వెళ్ళాడుతున్న ఎర్రని జడలు. అది జడ, ఒక జడ ఓ మహాలోకంలో ఉంది. ప్రతి తలకాయకి కిరీటాలు ఉన్నాయి, ప్రతి చేతిలో గదలు, శంఖాలు, త్రిశూలాలు ఇవన్నీ ఉన్నాయి. ఘోర రూపం, భయానకం, మళ్ళీ శాంతం అన్ని కనపడుతున్నాయి ఆ రూపంలో. ఆ రూపం ఒకసారి చూస్తే భయం కలిగిస్తోంది, ఒకసారి చూస్తే శాంతంగా ఉంది, ఒక్కొక్కసారి చూస్తే అమ్మాని దగ్గరికి చనువుగా చేరబుద్ధిస్తోంది, మళ్ళీ అంతలోనే భయం వేస్తోంది. సౌమ్యముఖం ఆశ్చర్యము కలిగిస్తోంది. చంద్రుణ్ణి శిఖ మీద ధరించింది. కోటి చంద్ర సదృశ ప్రభాశాలమైన కిరీటాలు ధరించింది ఆ తల్లి. చేతుల్లో గదలు, కాళ్ళకి నూపురాలు, నడుముకి వట్టాణాలు, మెడలో దివ్య మాలలు, ఎర్రని వస్త్రాలు, దివ్య గంధం ఒళ్ళంతా పూసుకున్నది. శంఖచక్ర గదాధారి, కమనీయమైన రూపం, ప్రతి తలకి మూడేసి కళ్ళు, బ్రహ్మాండమంతా ఆవిడ చుట్టూ తిరుగుతోంది. ఒక్కొక్క క్షణంలో నోట్లోంచి బ్రహ్మాండాలు బయటకు వచ్చి లోపలికి పోతున్నాయంటే క్షణ సృష్టాండ కోటిరీశ్వర వల్లభ అన్నమాట. ఒక క్షణంలో వేలాది అండాలు, బ్రహ్మాండాలు సృష్టిస్తూ వాటికి అధిపతిగా ఉంటూ మళ్ళీ వాటిని నాశనం చేసేస్తోంది ఆ తల్లి. ఆ తల్లి సర్వశక్తి మయస్వరూపిణి, శుభ్రమైన వర్ణంతో ఉన్నది, సర్వాకారి, సనాతన స్వరూపిణి. బ్రహ్మేంద్రోపేంద్ర యోగేంద్రాదులందరూ ఆ తల్లి పాదాలకి నిరంతరం భక్తితో నమస్కరిస్తున్నారు. ఎటు చూచినా ఆవిడ కళ్ళు, ఆవిడ నేత్రాలు, ఆవిడ పాదాలు ఇవన్నీ చూచి 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 చూచినా ఆశ్చర్యపోయాడు. ధారణ చేస్తూ ఉండిపోయాడు. గుడ్లప్పగించి ఆవిడ దివ్య నేత్రాలు ఇచ్చింది కాబట్టి అలా చూడగలిగాడు. ఆ మాహేశ్వర రూపాన్ని చూచి అతనిలో ఉండేటటువంటి మొత్తం సమస్తమైన అహంకార మమకారాదులన్నీ పోయాయట. తనను తాను వరిచిపోయాడు. 1008 నామాలతో స్తోత్రం చేశాడు. హిమవంతుడు భక్తితో, శివోమా పరమాశక్తిరనంత నిష్కలామల శాంత మాహేశ్వరి నిత్య శాశ్వతీ పరమాక్షర. ఓ శివ, ఉమా పరమ శక్తి స్వరూపిణి, అనంత నిష్కళ అమల శాంత మాహేశ్వరి నిత్య శాశ్వతి పరమాక్షర, ఇలా మొదలుపెట్టి మొత్తం 1008 నామాలు. మనకు లలితా సహస్రనామం ఎలాగో అలాగే ఇక్కడ పార్వతీ సహస్రనామాన్ని కూడా ఆయన చేశాడు. అవకాశం వస్తే, దైవానుగ్రహం ఉంటే ఈ మొత్తం 180 శ్లోకాలు దాదాపుగా ఉంటాయి, వీటిని కూడా మీ చేతికి అందించగలుగుతాం. ఈ విధమైనటువంటి అద్భుతమైన స్తోత్రాలన్నీ ఇవ్వగానే ఆ తల్లి దివ్య రూపాన్ని ఉపసంహరించుకున్నదట. అతనికి, హిమవంతునికి కొండ శిఖరం అంతా బంగారు గనులుండేలా చేసిందట. వసువు అంటే బంగారం, బంగారపు గనులతో దాన్ని నింపేసింది కాబట్టి ఆ తల్లి అప్పటి నుంచి వసుమతి అని పేరు వచ్చింది. భూమికి వసుమతి అని పేరు. వసు శబ్దానికి బంగారం అని అర్థం ఉంది, ప్రాణము అర్థం ఉంది. ఆ భూమి సక్రమంగా ఉంటేనే మనకి ప్రాణం నిలబడుతుంది, భూమిలో బంగారం ఉన్నది. భూమి సక్రమంగా ఉండడం ఏంటంటే, ఒక క్షణం గనక మొన్న వచ్చిన ఒక భూకంపం లాంటి వస్తే మొత్తం వెళ్ళిపోతారు. అంచేత భూదేవి సకాలంలో వర్షాలు కురిపించేలా చూసుకుంటూ కంపాలు లేకుండా అగ్ని ప్రమాదాది భయం నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. మరి ఎందుకు వస్తున్నాయి భూకంపాలు, ఎందుకు వస్తున్నాయి అగ్ని ప్రమాదాలు, ఎందుకు సకాలంలో వర్షాలు రావడం లేదు అంటే, ప్రజలలో ఆధ్యాత్మిక తత్వం తగ్గే కొద్దీ, పాపచింతన పెరిగే కొద్దీ భూమి మీద రకరకాల మార్పులు వస్తాయి. ఈ పాపాత్ముల హింసలు, దుష్ట లక్షణాలు, ద్రోహాలు, కుట్రలు ఇవి పెరిగిపోతే చికాకెత్తిపోయావిడ ఒకసారిలాగా గగురు పొడుస్తుందట ఆవిడ గోళ్ళు. మన కళ్ళు ఎదుర్కొంటే ఏదన్నా అత్యాచారం జరిగితే మనం ఏమవుతుంది, అమ్ము అంటే అలాగే ఆవిడ కూడా ఒళ్ళు ఇలా గగురు పొడిచి కంపిస్తుంది, అది భూకంపం అయిపోతుంది. మనం కంపిస్తే మనకే నష్టం, మనకేం ఇబ్బంది లేదు పక్కవాడికి. ఆవిడ ఊ అందంటే ఓ 100,000 మంది వెళ్ళిపోతారు ఒకేసారి. అందుకే భూదేవికి అలాంటి కంపం కలగకుండా చెయ్యాలి అంటే ప్రజలలో ధర్మాసక్తి ఉండాలి. ధర్మాసక్తి అంటే కేవలం పురాణం విన్న ప్రతివాడు ధర్మాత్ముడైపోతే ఈ లోకం ఎప్పుడో బాగుపడిపోతుంది. ఎన్ని ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడవగుణంబు మానలేడు, బొగ్గు పాలకడుగా పోవునా మలినంబు. బొగ్గును పట్టుకొచ్చి పాలతో కడిగితే మలినం పోతుందా? ఎన్ని పురాణాలు వినండి, లేదా మరెన్ని కార్యక్రమాలు చెయ్యండి, లోపల ఉండే అవగుణాలు విడిచిపెట్టాలి. హీనుల మనం ఆ హీనత్వం విడిచిపెట్టాలి. హీనత్వం విడిచిపెట్టకుండా ఎన్ని విన్నా ఉపయోగం లేదు. కాకరకాయల్ని పెట్టుకెళ్ళి రోజు గంగానదిలో స్నానం చేయించారు, చేదు పోతుందా? బొగ్గును పెట్టుకెళ్ళి పాలతో కడిగాం, నలుపు పోతుందా? పోదు. లోపల సంస్కారాన్ని పెంచుకోవాలి మనం. రోజు రోజుకి మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలి, లేకపోతే శుద్ధ దండుగా వాడి జీవితం వ్యర్థమైపోతుంది. వాడు ఎన్ని విన్నా, వాడు ఎంత నిత్యం, అందుకే నిత్యం దేవుడి దగ్గర కూర్చోవడం కంటే అప్పుడప్పుడు వచ్చి దండం పెట్టేవాడైనా శ్రద్ధగా దండం పెడితే చాలు, లేకపోతే ఉపయోగం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ఆ తల్లి ఒక్కసారి ఏం చేసింది, ఆ రూపాన్ని ఉపసంహరించుకుని హిమవంతుడికి బ్రహ్మానందం కలిగించింది. అప్పుడు హిమవంతుడు అన్నట్ట, అమ్మా నిన్ను చూడగానే అనుకోకుండా సహస్రనామాలతో స్తోత్రం చేయబుద్దేసింది, శ్లోకాలు వాటే తన్నుకొచ్చేసాయి. అద్యమే సఫలం జన్మ, అద్యమే సఫలం తపః. ఈ రోజు నా జన్మ సఫలమయ్యింది, నా సంపూర్ణ జీవితం అంతా పవిత్రమయ్యింది. ఏ తల్లిని దర్శనం కోసం త్రిమూర్తులు కూడా పడిగాపులు పడుతూ ఉంటారో, ఏ తల్లి తన కాలి గోళ్ల నుంచి ఈ భూమండలంతో సైతంగా సమస్త లోకాలు సృష్టిస్తుందో, ఏ తల్లి తన చేతి గోళ్ల నుంచి దశావతారాలు సృష్టిస్తుందో, ఆవిడ చేతి గోళ్ల నుంచి పుడతాయట దశావతారాలు. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. కర అంటే చెయ్యి, అంగుళి అంటే వేళ్ళు, కరాంగుళి చేతి యొక్క వేళ్ళు. ఈ వేళ్ల యొక్క నఖ గోళ్ల నుండి ఉత్పన్న సృష్టింపబడిన నారాయణ దశాకృతి, నారాయణుని యొక్క దశావతారాలు కలది. అంటే అమ్మవారి చేతి 10 గోళ్ల నుంచి శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాలు సృష్టించింది. అవే ఆయన అవతారాలు ఎత్తాడు తర్వాత వాటిని. ఆ గోళ్ల నుంచి దశావతారాలు ఏ తల్లి సృష్టిస్తుందో, ఆ తల్లి నా కుమార్తె పుట్టిందిట. ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంది. పుట్టుక లేదు నీకు, పుట్టువులేని నీకభవ పుట్టుట క్రీడయ్యగాక పుట్టుటే ఎట్టనుడు భవాది దశలల్లను జీవుల యంద విద్య తా చుట్టుచునుండుగా. దాన్ని నిన్ను చుట్టునదింబలే పొంత నుండి చుట్టగలేని తత్క్రియల జొక్కని ఎక్కటి గంటి మీశరా ఓ తల్లి ఈ జగత్తుకి ఈశ్వరుడివి ఈశ్వరువి అన్ని నువ్వే నీకు పుట్టుక లేదు అందుకే నిన్ను అభవ అంటే భవం అంటే పుట్టుక అభవ అంటే పుట్టుక లేనిది అటువంటి నువ్వు ఇప్పుడు పుట్టావు ఇది ఆశ్చర్యం ఇది ఎలాంటిదంటే ఒక మహత్తరమైనటువంటి కొండ అద్దంలో ఇంత కింద కనపడుతోంది ఇంత కింద కనపడుతోంది అని కొండ ఇంతే ఉందా అద్దంలో అలా ప్రతిబింబం కనపడింది లేదా మహావేగంగా ప్రవహించే గంగానదిని చిత్రకారుడు ఓ పటం మీద గీస్తాడు ఇదే గంగా ఆ పటం అది ఓ బొమ్మకి వాడు ఫోటో తీశాడంతే ఈ చరాచర జగత్తంతా నిండి ఉన్న నువ్వు ఇంత అయ్యావు చిన్న పిల్లవైపోయావు నా దగ్గరకు వచ్చి విశ్వమంతా వ్యాపించే తత్వం రవ్వంత ఆకారంతో పుత్రిగా పుట్టింది ఈ పుట్టడం పెరగడం చావడం దీనిని అవిద్య అంటారు ఏమంటారు అవిద్య ఈ అవిద్య మామూలు మానవుల్ని మామూలు జీవుల్ని చుడుతుంది కానీ నిన్ను చుట్టదు తామరాకు చుట్టూ నీరుంటుంది తామరాకు మీద నీరుంటుంది కానీ ఆ నీటి బొట్టు తామరాకును అంటుకుంటుందో అంటుకోదు పొరపాటును కూడా తామరాకు మీద నీటి బొట్టు అంటుకోనట్టుగా ఈ సంసార బంధం పుట్టడం పెరగడం లాంటి అవిద్యామాయ నీ దగ్గర ఉంటుంది కానీ నిన్ను అంటదు అలా అంటని ఏకైక పరంజ్యోతి స్వరూపిణి అయిన నిన్ను మేము చూచి నమస్కరించి భక్తితో పొగుడుతున్నాం నీలో జగత్తంతా లయమవుతోంది ఓ దేవి నువ్వు పరమాగతి శ్రేష్టగతివి ఇంకెంతకంటే ఉత్తమగతి లేదు గతులంటే ఏమిటి ఈ భూలోకం కంటే పైలోకాలకు వెళ్లే లోకాలని గతులు అంటారు దుష్టులున్నారు వాళ్ళు యమలోకమే వాళ్ళ గతి కొంచెం పుణ్యం చేశారు పద్మాకర్ గారు లాంటి పండితులకు ఏదో ఒక రవంత భూదానం చేశారు వాళ్ళకి ఆ స్వర్గం వస్తుంది ఆ స్వర్గంలో కూడా వాళ్ళ వాళ్ళ దానాలను బట్టి కేటగిరీలు ఉంటాయి ఇంకా అద్భుతంగా భక్తి శ్రద్ధలతో విన్నారు ఏకంగా ఇల్లే దానం చేశారు వాళ్ళకి తీసుకెళ్ళి ఏం చేస్తారంటే సత్యలోకం అని ఉంటుంది అక్కడికి తోసేస్తారు బ్రహ్మలోకం నిత్యం 18 పురాణాలు విన్నారు అదిగో వాళ్ళని తీసుకెళ్లి ఇంకొంచెం పై లోకాలు ఊర్ధలోకాల్లోకి తీసుకెడతారు ఇలా ఒక్కొక్క గతి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది ఈ గతులలో చిట్ట చివరి గతి పరమాగతి ఏది అంటే అమ్మవారి యొక్క దర్శనం అమ్మవారి దగ్గరికి వెళ్ళడం అంచేత నువ్వే మాకు పరమాగతికి పరాగతి విలువ నువ్వు ప్రకృతి స్వరూపిణివి నిసర్గ అంటే స్వతసిద్ధంగా వచ్చే లక్షణం అని అర్థం ప్రతి వాడికి స్వతసిద్ధంగా అంటే పుట్టుకతో కొన్ని లక్షణాలు వస్తాయి దాన్ని పుడకలతో కానీ పోనివ్వలేదు మీరు ఎన్ని చెప్పండి వాడు మళ్ళీ మొదలుకు వస్తాడు ఇంకొంచెం రెచ్చగొడితే నువ్వెంత అంటాడు అంటే ఏంటిది లోపల ఉండే తమో గుణం రజోగుణం తన్నుకు వచ్చేస్తుంది ఇంకంతా పోతుంది ఏంటయ్యా ఏంటి నామం చేసేది అంటాడు ఒళ్ళు మండిందండి ఇంకా అక్కడ ఇంకక్కడ రెచ్చిపోతాం ఆ నిసర్గ నీ అనుగ్రహం ఉంటే పోతుంది అంటే జన్మతహా వచ్చే లక్షణం కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఉపాసిస్తే అది కూడా తొలగించుకోవచ్చు అది తెలుసుండి కూడా మానవుడు తల్లి నిన్ను విడిచిపెట్టేస్తూ ఉంటాడు దురదృష్టవంతుడు మడిబట్ట విడిచిపెట్టి మైలుబట్ట ధరించినట్టుగా నిన్ను విడిచిపెట్టి మిగతా పిచ్చి పిచ్చి వాటి వెనకాతలు పడేటటువంటి వాడు ఉన్నారే వాళ్ళ జీవితాలు వ్యర్థం కదా ఎవడన్నా మడిబట్ట విడిచి మైలుబట్ట దగ్గర కడతారా వెళ్ళేవాళ్ళు ఉన్నారు అలాగా అది అలాంటి వాళ్ళు అన్నమాట అమ్మా నిన్ను విడిచిపెట్టేవాళ్ళు నీవు నిత్యం మంగళాలే కలిగిస్తావు కాబట్టి నిన్ను శివ అంటే అందరికీ శుభము మంగళము ఇచ్చేదానివి అని అర్థం అలా పిలుస్తారు ప్రకృతి పురుషుడు ఈ రెండు నీ స్వరూపమే నువ్వే ఒకప్పుడు రెండు రూపాలు ధరించావు అమ్మవారిగా అయ్యవారిగా అందుకే నిన్ను కామేశ్వరి కామేశ్వరులని పిలుస్తారు మీ జంటని నీవు మహత్తత్వానివి పరబ్రహ్మవి ఈశ్వర తత్వానివి అన్నీ నీలోంచే బయటకు వచ్చాయి అవిద్య విద్య కనిపించి కనిపించని సమస్త శక్తులు నీ నుండి ఆవిర్భవించ అమ్మా నువ్వు అందరికీ ఆశ్రయం అంటే నువ్వుంటే నీలో వాళ్ళు ఉండగలుగుతారు నువ్వు లేకపోతే అంటే నువ్వు రూపాన్ని ఉపసంహరించుకుంటే అదే ప్రళయం మనం అనుకుంటున్నాం మొత్తం లోకాలన్నీ నాశనం అయిపోతే దాన్ని ప్రళయం అంటున్నాం ఈ లోకాలు ఎప్పుడు నాశనం అవుతాయి అనుకుంటారు అమ్మవారు ఒక రూపంతో ఉన్నంత వరకు ఈ లోకాలు ఉంటాయట అమ్మవారు రూపం విడిచిపెట్టేసి శక్తిగా మారిపోతే కేవలం శక్తిగా నిర్గుణ స్వరూపిణి అయిపోతే అమ్మవారి రూపం పోగానే ఈ లోకాలన్నీ రూపు మార్చిపోతాయి అందుకే లోకాలు ప్రళయం చెందకుండా ఉండడానికి అమ్మవారి రూపనామస్మరణం చేస్తూ అమ్మవారికి నిత్యం భక్తి శ్రద్ధలతో ధూప దీప నైవేద్యాలతో అర్చన చెయ్యాలి ఈ చెయ్యడం క్రమంగా తగ్గిపోతుంది ఉంటుంది జనాల్లో అట రాబోయే కాలంలో. కలియుగంలో చిట్ట చివరికి వచ్చేసరికి మహాభయంకరంగా తయారవుతారు. అదిగో అప్పుడు విజృంభించి 700 రోజుల పాటు ఏకబిగిన అగ్ని వర్షం కురుస్తుంది అన్నారు. అగ్ని వర్షంతో లోకమంతా పచ్చ చెట్టు అనేది లేకుండా పైన నిప్పులు రాలిపోతూ ఉంటాయి. ఆ నిప్పుల్లో పడి మలమలమలమలు మాడిపోతారు. ఒక్క పిట్ట కూడా లేకుండా భూమండలం అంతా ఎడారిలాగా శ్మశానంలాగా కాష్ఠాలతో తయారవుతుంది. ఆ తర్వాత ఏకబిగిన 100 సంవత్సరాలు వర్షం కురుస్తుంది. మొత్తం భూమండలం అంతా, భూమండలం కాదు స్వర్గలోకం మొదలుకుని సమస్త లోకాలు బ్రహ్మలోకం కూడా కలిసిపోతాయి. అప్పుడు బ్రహ్మదేవుడు తామర పువ్వులో ముడుచుకుపోయి విష్ణువు యొక్క నాభిలోకి వెళ్ళిపోతాడు. శివుడు వచ్చి విష్ణు శరీరంలో కలిగిపోతాడు. విష్ణువు చిన్న బాలుడైపోతాడు. అమ్మవారు అతన్ని మర్యాకులో పెట్టి ఊపుతుంది. అప్పుడు అది ప్రళయకాలం దృశ్యం. మర్యాకు మీద చక్కగా చిన్న బాలభావంతో ఆడిస్తూ ఉంటుంది. అదిగో ఆ స్థితి రాకుండా నిరంతరం భక్తులు, అమ్మా ఈ రూపదర్శనం మాకియ్యి నువ్వు సన్మంగళవి మంగళస్వరూపిడి అని భక్తి శ్రద్ధలతో స్థుతిస్తూ ఉంటారు. నువ్వు మాయాశక్తివి, సర్వశక్తులకి మూలశక్తివి, ఆశ్రమాలలోకి ఆశ్రమాన్ని విరువు. సర్వోపనిషదాం దేవి గుహ్యోపనిషదుచ్యసే ఈశానశ్చాపి కల్పానాం యుగానాం కృతమేవ. నువ్వు ఉపనిషత్తులు అన్నిటికీ మూలమైన గుహ్యోపనిషత్తువి నువ్వు, రహస్యమైన ఉపనిషత్తువు నువ్వు. దేవీ ఉపనిషత్తు చాలా గొప్పది. అందుకే నువ్వు కల్పాలలో సత్యయుగానివి, సూర్యుళ్ళల్లో ద్వాదశాదిత్యులలో ప్రధాన సూర్యుడివి, భాస్కరుడివి. వాణి వినువ్వే, సరస్వతి వినువ్వే. మాయావులలో విష్ణుమూర్తి వినువు. విష్ణుమాయ కంటే గొప్ప మాయ మరొట్లేదు. ఆ విష్ణుమాయ స్వరూపిణి వినువ్వే. సతులలో అరుంధతివి. ఈ లోకాన్నంతా ఉద్ధరించే దివ్యశక్తివి. పాములలో అనంతుడివి. ప్రహ్లాదుడు దైత్యుల్లో ముఖ్యుడు. ఆ ప్రహ్లాదుడిలో ఉండే నామస్మరణ చేసే దివ్యశక్తి నీది. ఎవడు నిన్ను భక్తి శ్రద్ధలతో వేదాంత స్వరూపిణివి, ఆది మధ్యాంతరహితవు అని తెలిసి నిన్ను స్తోత్రం చేస్తారో అటువంటి వాళ్ళకి సమస్తం అరచేతిలో ఉంటుంది. కరతలామలకం అంటారు, అరచేతిలో ఉసిరికేలో ఉంటుంది. అటువంటి నీకు, ఆనంద స్వరూపిణికి నేను భక్తితో నమస్కరించి శరణంటున్నాను. యదేవ పశ్యంతి జగత్ ప్రసూతిం వేదాంత విజ్ఞాన వినిశ్చితార్థాః ఆనందమాత్రం ప్రణవాభిధానం తదేవ రూపం శరణం ప్రపద్యే. వేదాంత విజ్ఞానానికి అర్థం తెలుసుకున్నవాళ్ళు, సాధారణంగా వేదాలకి ఉపనిషత్తులకి అర్థం అంత తేలిక కాదు, అది కూడా తెలుసుకున్నవాళ్ళు కొందరుంటారు. ఆ విద్వాంసులు కూడా ఈ సంసారాన్ని తెలుసుకోలేరు. అలా తెలుసుకున్న వాళ్ళకి ఈ జగత్తంతటికీ మూల కారణం తల్లివి నీవు అని అర్థమవుతుంది. సంసారానికి జననివి నువ్వు. ఆనందమయం ప్రణవస్వరూపిణివి అయిన నువ్వు, ఈ మూలాల సమస్త చరాచర జగత్తుకి మూల కారకరాలువైన నిన్ను నేను శరణు శరణు అని పాదాల మీద పడుతున్నాను. ఓ తల్లి, సహస్రాది మస్తకాలతో, అనంత శక్తులతో, వేలాది భుజాలతో పురాణ పురుషస్వరూపిణివైన నారాయణివి నీకు నమస్కారం. శివానికి నీకు నమస్కారం, బ్రహ్మానికి నీకు నమస్కారం. అప్రతిహత ఉన్నది ఐశ్వర్యం. అడ్డుకోవడానికి ఎవడి వల్ల కాదు నీ శక్తిని. అప్రతిహతం అంటే అదనమాట, దెబ్బ తిందో మనం పక్కవాడు దెబ్బ కొడితే తగులుతుంది మనకి. ఆ తల్లిని అలా ఎవడు ప్రతిహతం చేయలేడు. నేను నీవే తప్ప మరొక దిక్కు లేదు అని భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నానగానే ఆ జగన్మాత చిరునవ్వు నవ్వి తండ్రి అంది. ఇంతవరకు ఆయన తెగపొగిడాడు, ఇప్పుడు ఆవిడ మళ్ళీ మామూలు పాప అయిపోయింది. అంచేత ఈ బాడీ ఇచ్చావు గనక నువ్వే నాకు డాడీ అంది తల్లి. శృణుష్వ చైత ప్రథమం గుహ్యమీశ్వర గోచరం. లీలలు అలా ఉంటాయి పరమాత్మరే, జగన్మాత యొక్క లీలలు అలా ఉంటాయి. అంతవరకు మహావిశ్వరూపం చూపించింది, ఇప్పుడు మళ్ళీ చిన్నపిల్ల అయిపోయి నాన్న పర్వతరాజా ఒక గొప్ప ఉపదేశం ఇస్తున్నాను నేను. నువ్వు ఈ క్షణం నుంచి ఇందాక నన్ను చూసినటువంటి దివ్య మంగళ విగ్రహం ఉందే, అది సర్వశక్తిమయం, అనంతం, పరమ ప్రేరకం, ఐశ్వర్యప్రదం అని తెలుసుకుని భక్తితో దానిని శరణు వేడు. నేను భూలోకంలో అనేక రూపాలలో దర్శనమిస్తూ ఉంటాను. ఒక్కొక్క పర్వతంలో ఒక్కొక్క రకంగా, హిమాలయాల్లో హైమవతిగా, వింధ్య పర్వతంలో వింధ్యాచల నివాసినిగా, మానస సరోవరంలో మానసాదేవిగా నిత్యం నివాసం చేస్తూ ఉంటాను. అనన్య భక్తితో నన్ను సేవించు. ఇంక నీకు ఈ జగత్తు మీద బుద్ధి ఉండదు. ఎప్పుడు ధర్మం మీద దృష్టి పెట్టు, ఇలా చెప్పింది ఆవిడ. ధర్మం విడిచిపెట్టకు. ధర్మం అంటే ఏమిటి? ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఇలా నడుచుకోమని మనువు శాస్త్ర ప్రకారం చెప్పాడు. అలా నడుచుకోవడం ధర్మం. తల్లిదండ్రులకు నమస్కరించు, ఇంక దాన్ని ఎందుకని అడగద్దు, దండం పెట్టు. గురువుకి భక్తితో నమస్కరించు, ధిక్కరించకు, ఇంకెందుకని అడగకు, అడిగితే నాశనమేది. గురువు, తల్లిదండ్రులు, అతిథి, ఈ నలుగురు విష్ణు స్వరూపులు. అందుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఈ నలుగురికే చెప్పారు. ఇక మిగతా వాళ్ళని దేవుళ్ళు అన్నా, జీవుళ్ళు అన్నారు. అనుకోకుండా ఆకలితో మన ఇంటికి వచ్చాడు అనుకోండి, వాడిని అతిథి అంటారు. తిథివార నక్షత్రం చూసుకోకుండా హఠాత్గా వచ్చేస్తాడు పాపం పొరుగురు నుంచి. అటువంటి వాడిని కూడా దైవం కింద భావించాలి. వాడెవడో మొహం తెలియని వాడు అనుకోండి, ముక్కు మొహం, వాడికి భోజనం పెట్టి పంపించాడు కానీ ఇంట్లో పడుకోబెట్టకండి. ఆ మధ్యన పాపం వాడెవడో ఇంట్లో పడుకోబెడితే తెల్లారేక వాడికి గుడ్డ కూడా లేదట, అలా పట్టుకుపోతారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెప్పాం కదా అని. కాబట్టి మహానుభావులు పడుకోబెట్టండి, అప్పుడు ఇలాంటి వాడు పడుకోబెట్టరు. ఎవడిని నమ్మాలో వాడిని నమ్ముతుంది అన్నట్టుగా. సరే, ఇదో పక్కన పెడితే ఎట్టి పరిస్థితుల్లో మాతృస్వరూపాన్ని, పితృస్వరూపాన్ని, గురుస్వరూపాన్ని, ఈ మూడింటిని ధిక్కరించరాదు. దీనిని ధర్మం అన్నారు. నిత్యం ఈ పురాణాలు, శ్రవణాదులు వీటిని తిరస్కరించరాదు. కొంతమంది పుక్కిటి పురాణాలను వాగేస్తూ ఉంటారు నోటికి వచ్చినట్టు. వేళ కోడానికి కూడా పురాణ శబ్దాన్ని అపహాస్యం చేయకూడదట. ఆ చెప్పేవలే పురాణం అంటాడు. ఏది వాడికి ఏదో ఒళ్ళు పడితే అది కూడా పురాణమేట. హరికథ చెప్పేవలే అంటాడు. హరికథ అంటే ఎంత గొప్పది, దాన్ని వీడు వేళాకోణంగా వాడాడు అంటే వాడు ఎంత పాపం చేశాడు ఆలోచించండి. నాకు హరికథలు చెప్పకుని మామూలు విషయాన్ని హరికథతో పోలీసు చెబితే వాడికి 221 పర్యాయాలు రౌరవ నరకంలో పారేస్తారట. మరి ఇంకా అటువంటిప్పుడు అవన్నీ అధర్మాలు. ధర్మాలు చాలా కష్టం. సూక్ష్మ ధర్మాలు కొన్నిన్న మనం తెలుసుకోవాలి. ఆ ధర్మం పాటించు. ఈ శ్లోకం వెరీ ఇంపార్టెంట్ అని రాశాను నేను ఇందులో, ఈ 255 శ్లోకం. ధర్మాత్ సంజాయతే భక్తి, భక్త్యాం సంప్రాప్యతే పరం. ఏమని చెప్పాడు? ధర్మాత్ సంజాయతే భక్తి, భక్త్యాం సంప్రాప్యతే పరం. శృతి స్మృతిభ్యాముదితో ధర్మో యజ్ఞాదికో మతగా. నీ ధర్మం నువ్వు జాగ్రత్తగా పాలిస్తే ఆ ధర్మం వల్ల ఏమవుతుందట? సంజాయతే భక్తి, భక్తి పుడుతుందట. నేను భక్తుణ్ణి, నేను భక్తుణ్ణి అంటే మీరు నిజంగా భక్తులు అనుకున్న వాళ్ళు ఎవరు భక్తులు కారు, నటిస్తున్నాం మనం. భక్తి ధర్మం పాటిస్తేనే వస్తుంది. ధర్మం జాగ్రత్తగా ఉంటేనే భక్తి. ధర్మ సుస్పష్టంగా అమ్మవారు చెప్పిన వాటిది 255 శ్లోకంలో. ఇది చూడండి, ఐఎంపి అని రాశాను ఇక్కడ. అందుకని ధర్మం జాగ్రత్తగా పాటిస్తే దానివల్లే భక్తి పుడుతుంది. ధర్మం పాటించిన వాడికి భక్తి పుట్టదు. మెడబట్టి ఇంట్లో నుంచి తల్లిని గెంటేశాం అన్నం పెట్టకుండా, వీడు ధర్మం పాటించాలి. వీడికి భక్తి ఏంటి? దొంగ గుళ్ళోకి వచ్చి అందరి ఎదురుకుండా చెప్పలేసి పిష్కొని పిష్కొని బాధేస్తే వచ్చేస్తున్నాడు భక్తి, అది రాదు. గురువు గారిని ఇష్టమైన తిట్టేశాం, అబ్బే ఇంక వీడికి ఇక భక్తి ఏమిటి? నీ ధర్మం నువ్వు నిర్వర్తిస్తేనే. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఆ ధర్మం వల్ల మాత్రమే భక్తి పుడుతుంది. అద్భుతంగా పురాణం జరుగుతుంటే సక్రమంగా వినడానికి కూడా రాలేదు అనుకోండి, అది ధర్మం కదా, అధర్మమే. ఒక్క అనారోగ్యంతో ఇక కథల లేకుండా, మెదల లేకుండా పడిపోయిన ముసలి వాళ్ళకి తక్క, తక్కిన వాళ్ళందరూ కూడా కార్యక్రమం జరిగితే వినాలి, వినకపోతే వాడు అధర్మపరుడు. అటువంటి వాడికి భక్తి లేదు, లేదు, లేదు అని నేను కాదు, అమ్మవారు కూర్మ పురాణంలో చెప్పింది. ఒళ్ళు మండితే అమ్మవారిని అడగండి, కనపడితే, లేదా మీ యోగం. అంచేత అద్భుతమైన ఈ ధర్మాన్ని పాటిస్తే భక్తి పుడుతుంది. ఈ భక్తి వల్ల ఏమొస్తుంది? భక్త్యాం సంప్రాప్యతే పరం. భక్తి వల్ల పరాతత్వం పొందుతామట. అమ్మవారి యొక్క చిట్ట చివరి స్వరూపాన్ని పరమతత్వం అంటారు. అక్కడికి వెడతంట మనం భక్తి ఉంటే. అప్పుడేమవుతుంది? దానివల్ల శృతి స్మృతి ప్రతిపాదితములైన యజ్ఞాది కర్మాలన్నీ కూడా ధర్మాలే అనే విషయం తెలిసి అమ్మవారి యొక్క వేదాంత స్వరూపం అవుతాం. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడు, ధర్మో శృతి స్మృతిభ్యాముదితో ధర్మో యజ్ఞాదికో మత. ఏమంటే ధర్మం వల్ల భక్తి పుడుతుంది అన్నారు. ఈ ధర్మం అంటే ఏమిటి అని అడగకుండా 2 పాదంలోనే చెప్పారు. ధర్మం అంటే ఏమిటి? శృతి వేదం, స్మృతి ఉపనిషత్తు. వేదము ఉపనిషత్తు ఏం చెప్పాయో అదే ధర్మం. ఏమన్నాడు? శృతి స్మృతిభ్యాం ఉదిత ధర్మ. వేదాలు ఉపనిషత్తులు ఇలా నడుచుకో అని చెప్పాయి, అదే ధర్మం. అలా నడుచుకోవు ఆ ధర్మం. ఇంకీ అధర్మం ఉన్నవాడు ఎన్ని దండాలు పెట్టినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా అది ఒట్టి దక్షిణే, ప్రదక్షిణ కాదు, వ్యర్థమైపోతుంది. అంతా నడుచుకోలేము. మళ్లీ కింద చెప్పింది పరిపూర్ణంగా నడుచుకోలేం, కాని కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏమిటి అంటే, ఒకటి మైన చెప్పినటువంటి మాతృ పితృ గురు దేవతలు, ఈ ముగ్గురిని ప్రత్యేకంగా నమస్కరించేవాడు రోజు. వాడు ఒకవేళ ఇలా పురాణం జరిగినప్పుడు రాలేకపోయినా వాడికి ఏం పెద్ద ఇబ్బంది లేదు. ఈ ముగ్గురిని ఖచ్చితంగా పూజించాలి. ఒకరోజు కూడా వాళ్ళ మీద తిరస్కార భావం రాకూడదు. నాలుగవది, నిత్యం ఎవడైతే శ్రవణం చేస్తాడో భగవంతుని కథలు, వాడు కూడా పరమ ధర్మాత్ముల్లోకి లెక్కలోకి వస్తాడట. నిత్య శ్రవణం చెయ్యాలి. ఓ రోజు విని వెళ్ళి ఏడాది తర్వాత వస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళు నిత్య శ్రవణంలోకి రారు. మూడు రోజులు విన్నాక ఒక్కరోజు మానేస్తే పర్వాలే పాపం, రోజు మానేసి వాళ్ళ సంగతి చెబుతున్నాను. 40 రోజులు ఉపన్యాసంలో 4 రోజులు వచ్చి మేము పురాణం విన్నట్టేనా అంటే ఎలా కుదురుతుంది? నెలకు 30 రోజుల్లో 3 రోజులు అన్నం తిని మిగతా 10 రోజులు మానేస్తున్నామా? మిగతా 27 రోజులు మానుతున్నామా మానం? అంచేత నిత్య శ్రవణాలంటే అధిక కాలం వినడం. తర్వాత నిత్య సంకీర్తన పరాహ, నిత్యం సంకీర్తన చేసేవాడు. సంకీర్తన అంటే భగవన్ నామాన్ని ఏదో గానం రూపంలో ఇంకో రకంగా ఏదో రకంగా అప్పుడప్పుడు చేసేటటువంటి వాడు. ప్రతిరోజు కాసేపైనా చెయ్యాలి, అది నిత్య సంకీర్తన. వీళ్ళందరూ ధర్మాత్ములే. ఇంకా చాలా ఉన్నాయి. వేదం నుంచి ధర్మం పుట్టింది. అంచేత ధర్మాన్ని ఆశ్రయించుకుని అమ్మవారు ఉంటుంది, ధర్మాన్ని ఆశ్రయించుకుని భక్తి ఉంటుంది, భక్తిని ఆశ్రయించుకుని మోక్షం ఉంటుంది. కాబట్టి నువ్వు ఈ కర్మల్ని చేసుకో. ఇంకో మంచి శ్లోకం 260వ శ్లోకంలో మరో విషయం చెప్పింది, నచ వేదాద్రుతే కించిత్ శాస్త్రం ధర్మాభిధాయకం యోర్న్యత్ర రమతే సోసౌ న సంభాష్యో ద్విజాతిభిహి. ఎవడైతే వేదానికి వ్యతిరేకంగా పాలు ఎందుకు పోసి అభిషేకం చేయాలి? ఈ మధ్యన కొంతమంది వితండవాదం చేస్తారు, మనుషులు పొట్టలోకి వెళ్ళాల్సిన పాలు ఎందుకు పోయి చేయాలి, నెయ్యి తీసుకెళ్లి యజ్ఞగుండంలో ఎందుకు వెయ్యాలి, నెయ్యి తీసుకెళ్లి వయ్యిలో పోయడమా? అవి వేద కర్మలు, వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఈ నేతి వల్ల ఆ యజ్ఞకుండంలో ఉండే కాష్టం పొగ రూపంలోకి ఆకాశానికి ఎడుతుంది. ఈ పొగ పైన ఉండే ఆవిరిని మేఘంగా చేసి ఆకర్షిస్తుంది, అందుకే మేఘాలు వర్షిస్తాయి. యజ్ఞాలు సక్రమంగా జరిగితే ఈ హోమ ధూమం వెళ్ళి మేఘాలను ఆకర్షిస్తుందట. దానికి అంత సైన్స్ ఉంది, వెనక అతని విజ్ఞానం. ఆ మేఘాలు ఆకర్షిస్తే సకాలంలో వర్షాలు వస్తాయి. మనకి యజ్ఞం ఏది? పొద్దున్నే లేగానే ఉప్పుని కడుపులో యజ్ఞం తప్ప, లేవగానే ఐరికాడికి ఓ వాయి ఇడ్డల్లో తిని బయలుదేరుతాం మనం. ఇంకా యజ్ఞం ఏంటి? వీడు మొహం తగలయ్యే అజ్ఞాని. ఈ రకంగా యజ్ఞాదులు కర్మకాండలు ఈ వేదాలలో చెప్పిన వాటిని ఎవడు తిరస్కరిస్తాడో అటువంటి మూర్ఖుడు పాషండు. నాస్తికుడు అంటే దేవుడు లేదు అన్నవాడు ఎవడు? నాస్తికుడు కాదు. వేదము లేదు అంటే నాస్తికుడు, అది చెప్పారు. వేదాన్ని వ్యతిరేకించేవాడు మాత్రమే నాస్తికుడు, దైవం లేదనేవాడిని నాస్తికుడు అన్నారు అన్నమాట. అందువల్ల వేద ధర్మం పాటించాలి, దానికి భిన్న ధర్మం జోలికి వెళ్లరాదు. ఈ లోకంలో శృతి స్మృతి అంటే వేదం ఉపనిషత్తు, ఈ రెండింటికి విరుద్ధంగా ఉండే శాఖలున్నాయే, వాటిని తామసాలు అంటారు. అంటే ఈ కమ్యూనిస్టులందరూ పరమ తమో గుణ ప్రధానులు, వెళ్ళి వాళ్ళ గుమ్మం దగ్గర చెబుతాయి ఈ విషయం. వీళ్ళల్లో ఇటువంటి తమో గుణ ప్రధానులు కొన్ని లక్షల సంవత్సరాలు వేలాది జన్మలు ఎత్తి 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 చిట్ట చివరికి మోక్షం లేక అల్లాడిపోతారు వీళ్ళు. మరికొంతమంది ఉన్నారు, వీళ్ళు నాస్తికులు కారు, కానీ వీళ్ళు వేదాన్ని నమ్ముతారు కానీ వేదోక్తమైన కర్మలు చేయకుండా క్షుద్ర ఉపాసనలు చేస్తారు. వీళ్ళకి తాత్కాలికంగా ఐశ్వర్యాదులు లేకపోతే చిన్న చిన్న శక్తులు వస్తాయి. వీళ్ళు మోక్షం పొందక నరకాల పాలవుతారు. వాళ్ళెవరు? కాపాలం కాపాలికులు, భైరవంచైవ భైరవులు, యామలం యామలులు, వాములు ఆరహతులు. వీళ్ళున్నాయే, ఇవి రాక్షస శాస్త్రాలు. ఇవి తెలుసుకోవడం వరకే కానీ ఉపాసించి వాటిని ఆ శక్తులు పొందకూడదు. కాపాలికులు కొంతమంది పుర్రెలు చేత్తో పుచ్చుకుని క్షుద్రదేవతల్ని భైరవుడు లాంటి వాళ్ళని ఆవాహన చేస్తారు. ఆ రకమైన శ్మశాన మంత్రాలు ఉన్నాయే, అవి తాత్కాలికంగా ఫలిస్తాయి. అవి కలియుగంలో అవి ఫలించావు, ఈ యుగంలో ఏమీ ఫలించవు. ఎంచేతంటే మనకి ఏ శక్తులు లేవు, అసలు శ్మశానాలే లేవు వాడు సరిగ్గా. అది శ్మశానమో తెలియటం లేదు, భోజనం హోటల్లో తెలియకుండా తయారు చేశారు. ఇప్పుడు పూర్వం కొంచెం అలా మరుగ్గా ఉండేవి గనక ఉపాసనలు చేసేవారు. ఇప్పుడు పిశాచాలు కూడా దాక్కుంటున్నాయి భూలోకంలో, కడుపులో. ఎందుకని? మేము పిశాచాలం అంటున్నారు, మమ్మల్ని మించిన పిశాచాలు ఈ భూలోకంలో మనుషులు చాలా మంది ఉన్నారు. వీళ్ళంటే మాకు భయమని పాపం. దయ్యాలు భూతాలు పాతాళంలో దాక్కోవడం వల్లే ఈ కలియుగంలో భూత వైద్యులు యొక్క ప్రాక్టీస్ పడిపోయింది పాపం. అదనమాట ఇది కుమారాళ్ళు. సర్కస్ లో ఉండే పులులకు కూడా ఊరేసి చర్మాలు పీక్కుపోతూ ఉంటే ఇంకేం బతుకుతారు? భూతాలకి హడిదెత్తిపోతున్నాయి కలియుగంలో మనల్ని చూసి. ఏది ఏమైనా ఇటువంటి కాపాలిక భైరవ యామల వామ అర్హతాది యోగాలు మంచివి కావు. ఈ ఉపాసకులు నాలుగు రకాలు. ఈ నాలుగు రకాల వాళ్ళు దక్షిణాచారము, సమయాచారము, వామాచారము, కౌళాచారము, నాలుగు రకాలుగా అమ్మవారిని ఉపాసిస్తారంట. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ సమయాచారము అంటే కేవలం యోగులు మాత్రమే చేస్తారు. అది యోగాభ్యాసం పరులైనటువంటి మహాయోగులు బ్రహ్మచారులే చెయ్యాలి. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే మనకి చేసే అధికారం ఉన్నది ఆ సమయాచారం ప్రకారంగా అమ్మవారి అర్చన. అది వసంత నవరాత్రులు వెళ్లిన దశమి నాడు చెయ్యొచ్చు, శ్రీరామనవమి వెళ్లిన మర్నాడు. ఇంకా దక్షిణాచారం మనకి చాలా ఉత్తమ కుటుంబాలకి, సంసార జీవులకి. దక్షిణాచారంలో అమ్మవారిని శ్రీచక్రరాజ నిలయగా భావించి ఆ శ్రీచక్రానికి నవావరణాలకి క్షీరాదులతో అభిషేకం చేస్తారు. శ్రీ సూక్తము, తర్వాత గురు ఉపనిషత్తు, దుర్గోపనిషత్తు, దేవ్యోపనిషత్తు, మూలమంత్రము, త్రిశతి, గురుస్తోత్ర విధానంతో పాదుక అనుష్ఠానం చేస్తారు ఆ దక్షిణాచారంలో. ఈ అనుష్ఠానం చాలా మంచిది. ఈ దక్షిణాచారంలో పొరపాటున కూడా రాజసిక తామసిక ఆహారం నివేదన చెయ్యం. మాంసం పెట్టం, గారెలు పెట్టం, పెట్టకుండా దధ్యన్నం కాని, పులిహార కాని, చక్కెర పొంగల్ అని పిలుస్తున్నాం కానీ నిజానికి అది చక్కెర పొంగల్ కాదు, గుడాన్నం అన్నారు సంస్కృతంలో. గుడం అంటే బెల్లం వెయ్యాలి. తెలుగులో చక్కెర వేస్తే చక్కెర పొంగల్ అయ్యింది. ఆ పొంగలిలో పంచదార బదులుగా బెల్లం వేసి, బెల్లంతో పాపు ఏదో 4-5 కేజీల జీడిపప్పును, ఇంకో 500 కేజీల కిస్మిస్ వేసి దట్టించి చక్కగా తయారు చేసేటటువంటి గుడాన్నం నివేదన చేస్తే అమ్మవారికి ఇష్టం. ఇది కాకుండా మంచి శ్రద్ధాన్నం పొంగలి అంటారు చూశారు, ఆ చేస్తారు పెసరపప్పు వాటితో పులగమని పూర్వం వండేవారు, దానిని శ్రద్ధాన్నము అంటారు. బాగా నెయ్యి వేసి కేవలం నేతితో వండేవారు పూర్వం. పాయసాన్నం కూడా అమ్మవారికి సాత్విక ఆహారం. కేవలం పాలతో రవ్వంత నీరు కలవకుండా పాలతోటే బాగా మరగబెట్టి అందులో 4 సేర్ల బియ్యానికి 1/4 సేరు, 4 సేర్ల పాలకి 1/4 సేరు బియ్యం పోసి వండితే అది పాయసం అంటే. ఆ పాయసం కడుపు నిండా తింటే ఆయాసం వస్తుంది, మిగతా పాయసాలు తింటే అనారోగ్యం చేస్తుంది. ఆ పాయసం అంటే అమ్మవారికి ఇష్టం గనక పాయసాన్న ప్రియ అంటే అది ఆవిడ. అంతేగాని ఆ ఏదో చెంచాడు పాలు పోసి అందులో కాస్త పంచదార వేసి ఇది పాయసం అని ఆవిడకి నివేదన చేస్తే మీ కోరికలు ఏం తీరుస్తుంది? ఆ పాయసం ఆవిడకి ఇష్టం లేదు, మనం ఎందుకంటాం? ఇక అటువంటి పాయసం మొదలైనటువంటి వాటితో, నివేదనతో, కొబ్బరికాయతో, రంభాఫలాలతో, అంటే అరటిపళ్ళు. అరటిపళ్ళు అంటే బజార్లో ఇంత దొరుకుతూ ఉంటాయి, ఏదో నా చిటికిన వేలంతా. అలాంటి అరటిపళ్ళు కాకుండా ఏదో కాస్తంత బారుగా మోచయ్యంత ఉండేటటువంటి పెద్ద పెద్ద పళ్ళతో ఆవిడకి ప్రీతిపాత్రంగా అర్చన చెయ్యాలి. ఈ దక్షిణాచారంలో అమ్మవారికి ధూపమన్నా దీపమన్నా చాలా ప్రీతి. ఇంకా మంచి సాంబ్రాణి పొగ, అంబికావారి ధూపిస్టిక్కులు, ఈ అగరొత్తులు ఇలాంటి వాటితో సంతృప్తి పరచాలి. సుగంధ ద్రవ్యాలంటే చాలా ప్రీతిపాత్ర. అంచేత ఆ తల్లికి ఇటువంటి వాటితో అర్చన చేయటం. పుష్పాలంటే మహాప్రీతి అట. అందుకని దక్షిణాచారంలో అర్చన చేసేటటువంటి గృహస్థాశ్రమం వాళ్ళు పాటలీ పుష్పాలు అంటే గులాబీ పువ్వులు, తర్వాత చెంపకం, సంపెంగ పువ్వులు, అశోక పుష్పాలు ఇప్పుడు లేవు పోయాయి, ఇలాంటి రకరకాలైనటువంటి పుష్పాలు వీటితో అమ్మవారికి ఒక్కొక్కటి రకానికి 1000 గాని 100 గాని కనీసం 1 గాని పుష్పాలు అర్చన చెయ్యాలి. ఇవన్నీ ఒక ఎత్తు. మనస్సు అనే పుష్పాన్ని ఆ తల్లికి అర్చన చెయ్యాలి, పవిత్రంగా ఉండాలి. ఈ తల్లిని అర్చన చేసే కాలంలో పొరపాటును కూడా ఎవరి మీద ధామ్ ధూమ్ అనకూడదు. ఏంటి ఎలా పడుకున్నావు అని భార్యను తిట్టి అందరి మీద గైగైలాడిపోతే వాడి దీక్షలో తీసుకోవడం శుద్ధదండుగా. అంతకంటే వాడు దీక్షాపరుడు కాకుండా ఉండడం మంచిది. దీక్షాపరులు కోపిస్తే భ్రష్టులవుతారు. ఇంకా మూడవది వామాచారం అని ఉన్నది. వామాచారం అంటే ఎడమ చేతితో చేసేటటువంటి ఒకనొక పిచ్చి పద్ధతి. అంటే ఇది కూడా అమ్మవారి ఉపాసనే. మీరు చూడండి కొన్ని చోట్ల ఎడం చేతిలో తీర్థం తీసుకుంటారు. ఎడం చేతితో పాటుగా వాళ్ళు మద్యం కూడా నివేదన చేస్తారు అమ్మవారికి. అమ్మవారికి అర్చన చేసేటప్పుడు మొట్టమొదటి పువ్వు ఎడం చేతితో వేస్తారు. వీళ్ళంతా రాత్రిపూట భైరవార్చన చేస్తారు. ఈ భైరవార్చనలో అప్పుడప్పుడు మానవ మాంసం కాని శ్మశాన మాంసం కాని చేసేవాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది మేకలు గొర్రె పుట్టేళ్లు వీటిని కోస్తారు. కోసి వీటన్నిటినీ నివేదన చేస్తారు. ఇవన్నీ వామాచారంలోకి వస్తాయి. వీళ్ళు తీర్థం తీసుకునే ముందు తీర్థంలో కూడా ఒక రవ్వంత మద్యం కలుపుతూ ఉంటారు. ఈ రవ్వ 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 కాస్త చివరికి వాళ్ళకి అదే బువ్వగా మారిపోయి సాయంకాలం ఎప్పుడవుతుందో దిక్కుమాలిన గొడవ, ఈ గుడి కట్టేసి అక్కడికి పోదామా, ఇంటికంటే గుడి పదిలం అది విలాసాల నిలయమని మళ్లీ కాసేపు ఉన్నాక గుడి తీసుకుని గుళ్ళో కూడా పుచ్చుకోవడానికి అలవాటు పడతారు వామాచార తత్పరులు. వామాచార తత్పరులు అత్యంత సురాసక్తులు అని చెప్పారు. ఇందులో అమ్మవారు చెప్పారు విపరీతమైన మద్యప్రియులు అవుతారట. వీళ్ళు మాత్రం కనీసం ఒక 1000 జన్మలు ఎత్తితే గాని మోక్షం పొందలేరట నిత్య మద్యపానం వల్ల. అమ్మవారు మాంసాసనం మద్యపానం ఈ రెండు కూడా అమ్మవారికి ఆసక్తి ఉంటాయి. కాని వాటికి పర్వదినాలు నిర్దేశించారు. అవి ప్రతి పౌరుడు ఆచరించకూడదు. కాబట్టి వామాచారంలో ఈ మాంసము మద్యము మొదలైన ఉన్నాయి గనక అవి ప్రత్యేక ప్రదేశాలలో మాత్రం తీసుకోవచ్చు. తగ్గిన చోట తీర్థంగా తీసుకోరాదు. అలా తీర్థంగా మద్యం తీసుకునే హక్కు తోటన్నది. ఉజ్జయినిలో భైరవాలయంలో అక్కడ మాత్రం మద్యం నివేదన చేసి అదే కాస్త తీర్థంగా పోస్తారు. అప్పుడు మాత్రం నేను పుచ్చుకోను అనకూడదు, మహాదోషం. అక్కడ తప్ప తగ్గిన చోట పుచ్చుకోరాదు. ఐసర మధ్యాహ్నని కొంతమంది పానప్రియులు అక్కడికి వెళ్లి ఇంకా పొయ్యమని తీర్థం పుచ్చుకుని వస్తూ ఉంటారు. వారి వారి అదృష్టం, వారి వారి చెత్తా చెదారం, అది ఒక పక్కన పెడదాం. ఎందుకంటే ఉపాసనలు అన్ని విచిత్రం. ఇది వామాచారం. ఇంకా నాలుగవది కౌళాచారం. ఈ కౌళాచారం భైరవ మండలం అని ఒక మండలం వేస్తారు అమ్మవారి ఎదురుగుండా. అమ్మవారి విగ్రహం కాని శ్రీచక్రం కాని పెట్టుకుని ఎదురుగుండా పెద్ద ముక్కు పెడతారు. ఆ ముక్కు చక్రాకారంలో ఉంటుంది. ఆ చక్రం మధ్యలో శవం మీద నుంచి వచ్చేటటువంటి బూడిది గాని లేదా కొంతమంది రహస్యంగా శవం గాని పట్టుకొచ్చి పడుకోబెడతారు. దాని మీద కూర్చుంటారు. కూర్చుని అమ్మవారిని దిగంబరంగా అర్చిస్తారు. ఈ భైరవ మండలంలో వీడు చాలా రాక్షస కృత్యాలు చేస్తారు. అవన్నీ ఇందులో వర్ణించినంతగా నేను వర్ణించలేను. నా వల్ల కాదు, అది భయంగా ఉంది. అంచేత ఇలాంటి రకరకాల విశేషాలు. వీళ్ళు నిత్య మాంసాసక్తులు, సురాపాన ప్రియులు వీళ్ళు కూడా. ఇది కౌళాచారం. ఈ నాలుగు కాకుండా బాల బగళ అని రెండు మరొక విచిత్రమైన మంత్రాలు ఉన్నాయి. అందులో ఐం హ్రీం శ్రీం అనేటటువంటిది కాని ఐం క్లీం సౌహ్ అనేటటువంటి మంత్రం కాని బాలామంత్రంగా చెప్పారు. అందుకే మూల మంత్రిని కరషడంగన్యాసం కురియాతన్న చోట ఈ బాలామంత్రం తీసుకున్న వాళ్ళు ఐం క్లీం సౌహ్ అనే మూడక్షరాలతోటి అంగన్యాస కరన్యాసాదులు చేస్తారు. వాళ్ళు బాలాదేవిగా అమ్మవారిని చిన్న పిల్లగా అర్చిస్తారు. ఏడాది నిండినప్పటి నుంచి 10 సంవత్సరాలు నిండకుండా ఉండే బాలికల్ని బాల అంటారు, కుమారిక అంటారు. 11 సంవత్సరాల బాలిక పనికిరాదు, ఏడాది లోపు బాలిక కూడా పనికిరాదు. ఈ బాలికల రూపంలో అమ్మవారే ఉందని భావించి పిల్లలకి కాళ్లకి పసుపు పూసి పారాణి పూసి కొత్త బట్టలు పెట్టి వీలున్న వాళ్ళు బంగారు నగలు కాని లేకపోతే కనీసం ఇత్తడి నగలు కాని ఏవో ఒక నగలు వాళ్ళకి కానుకివ్వాలి. ఆ పిల్లల్ని సాక్షాత్తు అమ్మవారిగా భావించి వారిని ఆ పూట పూజించాలి. ఆ పూట ఆ పిల్లలకి కావలసిన కోరికలు తీర్చాలి. ఆ పిల్లల్ని ఆ ఒక్కరోజు కన్నా తిట్టకుండా ఊరుకోవాలి. ఇలా బాలికల్ని అర్చించే వాళ్ళ ఇంట్లో అమ్మవారు గల్లు గల్లున కాలి గజ్జలు రవళిస్తూ ఉండగా తిరుగుతూ ఉంటుంది. బాలోపాసకులకి ఇల్లంతా బాలామయం అవుతుంది. మరొకటి ఉన్నది బగళ అంటారు. ఈ బగళాసక్తి కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారట, భార్యాభర్తలిద్దరూ కూర్చుని దిగంబరులై భైరవ మండలం వేసుకుని అమ్మవారిని అర్చిస్తారు. ఇది బగళాచారం అన్నారు. ఈ ఆచారం తొందర తొందరగా ఐశ్వర్యం పొందాలని కొందరు క్షుద్రులు చేశారు. చేసి అమ్మవారిని సామాన్య గ్రామదేవతలాగా ఆచరిస్తారు. ఈ గ్రామదేవత పూజలు చేసేటటువంటి వాళ్ళు తాత్కాలికమైన కోరికలు తీర్చుకుంటారు. వీళ్లే గొర్రె పొట్టేళ్లు మేకలు బలిస్తారు. ఈ మేకలు గొర్రె పొట్టేళ్లు బలించేవాళ్ళు తాత్కాలిక సుఖాలు పొందుతారు. యోగం మరణానంతరం మాత్రం నరకానికి వెళ్లి తీరతారు. కాబట్టి ఇన్ని రకాల ఆచారాలను దృష్టిలో పెట్టుకుని నాయన నువ్వు యోగేశ్వరుడివై సమయాచారం రీతిలో నన్ను అర్చించు, ఇంత చెప్పింది ఆ తల్లి ఏకమేని. అలా చేస్తే వేదజ్ఞానం కలిగినటువంటి పండితులు నిన్ను మెచ్చుకుంటారు. మునీశ్వరుడు నిన్ను ఆహ్లాదకరంగా ఆచారంగా తీసుకుని నీ వెంటే పడతారు. ఇంకో ఇంపార్టెంట్ అయిన శ్లోకం, బ్రహ్మణా సహ తే సర్వే సంప్రాప్తే ప్రతి సంచరే పరస్యాంతే కృతాత్మనః ప్రవిశంతి పరాం పదం. బ్రహ్మదేవుడి యొక్క పరమాయువు పోయిన తర్వాత బ్రహ్మదేవుడికి ఆయుర్దాయం 100 ఏళ్ళు. ఆ 100 ఏళ్ళ ఆయుర్దాయం అయిపోగానే మహాప్రళయం వస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ అమ్మవారు పరబ్రహ్మలో లీనమైపోతాడు. బ్రహ్మదేవుడి పరమాయువు కూడా భూలోకంలో పాపాత్ముల భారం పెరిగిపోతే తగ్గిపోతూ ఉంటుంది. అందుకని బ్రహ్మ ఏం చేస్తాట, అయ్యి బాబోయ్ నా పరమాయువు తగ్గిపోతుంది దుర్మార్గుల వల్ల, ఒకటికి ఆయువు బాగుందండి, భగవంతుడు వాడికి 100 ఏళ్ళు ఇచ్చాడు, పొద్దునుంచి సాయంకాలం దాకా గుప్పు 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 అని సిగరెట్లు కాల్చి వ్యసనపురుడు అయిపోతే వాడు ఆరోగ్యం క్షీణించి తొందరగా చస్తాడు. వెంటనే కాంపెన్సేషన్ కావాలి, వాడు మళ్ళీ బాగుపడాలి. ఎవరికైనా ఆయువు పెంచుకోవడం తుంచుకోవడం తన చేతిలో ఉంది, నిజమే అది. మీరు చూడండి, దుర్యోధనుడికి 128 ఏళ్ళు ఆయుర్దాయం ఉందట, కానీ వాడు 60 ఏళ్ళు రాగానే చచ్చిపోయాడు. ఇంకా 68 ఏళ్ళు ఆయుర్దాయం వాడు ఉండగా చచ్చాడు. ఎందుకు చచ్చిపోయాడు? అదే చెప్పారు మనకి భాగవతంలో, పాంచాలి కబరి వికర్షణ మహాపాపక్షతాయుష్కులం చింఛద్గర్వుల ధార్తరాష్ట్రుల అనింజంపించి గోవిందుడిప్పించం రాజ్యము ధర్మసూనునకు కల్పించల్ మహాఖ్యాతి చేయల్చల్ మూడు తురంగమేధములు దేవేంద్ర ప్రభావం. పాంచాలి కబరి వికర్షణ మహాపాపక్షతాయుష్కులు అన్నారు వాళ్ళ. కౌరవులకు ఉన్న ఆయుర్దాయం ఎలా పోయింది? ఏ క్షణంలో ద్రౌపది యొక్క జుట్టు పుచ్చుకున్నారో ఆ జుట్టు పుచ్చుకొని లాగి ఈడ్చిన కారణం చేత వాళ్ళ ఆయుర్దాయం తొలగిపోయింది. అందువల్ల ఇంకా 68 ఏళ్ళు ఉండగా దుర్యోధనాదులు చచ్చారు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అనమాట, మనం చేసే పాపాలు, భ్రాతృ నింద, గురు నింద ఇలాంటివన్నీ చేసి 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 ఆయుర్దాయం తగ్గించుకుంటున్నాం. మరి ఆయుర్దాయం మళ్ళీ ఎలా వస్తుంది? మనకి పోయిన ఆయుర్దాయం పురాణ శ్రవణం వల్ల మళ్ళీ వస్తుంది. అమ్మ ఇప్పుడు చెప్పింది, ఈయన కథ విన్న వాళ్ళకి అలా పాపాల వల్ల క్షీణించుకున్న ఆయువు వస్తుంది. అదే కాదు, తీర్థం ఇస్తారు మీరు ఎప్పుడు చూసారా, అకాల మృత్యు హరణం అని. అకాల మృత్యు అంటే ఆయువు ఉండగా కూడా చావు వస్తుంది కొంతమందికి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా. అలాంటి అకాల మృత్యు తొలగాలంటే తీర్థం తీసుకోవాలి. ఆ మంత్రం చెప్పి ఆయనిస్తే మీరు తీసుకుంటే ఆ అకాల మృత్యువులు తొలగుతాయి. బ్రహ్మకి కూడా పరమాయువు క్షీణమవుతోందిట, అందుకని ఆయన ఏం చేస్తాట, అమ్మవారి యొక్క ఈ కథని పురాణ రూపంలో మనకు అందించాలి అని సంకల్పించి వ్యాసుడిని ప్రేరేపించాడు. ఆ వ్యాసుడి ప్రేరేపణ వల్ల ఈ కథ మనకు వచ్చింది. ఇది మనపోటి వాళ్ళు కొంతమంది ఉన్నారుగా, వీళ్ల వల్ల ఇంతమంది దుర్మార్గులు పాపాత్ములు ఎక్కువ మంది, వాళ్ళు చేసే పాపాలండి ఈ ఒక్క దెబ్బకి పోయాయిట. పోయి మళ్ళీ బ్రహ్మ యొక్క పరమాయువు పెరుగుతోందిట. కాబట్టి బ్రహ్మదేవుడికి పరమాయువు ఇవ్వడం కోసం మనం పురాణం వినాలి. ఏమండి బ్రహ్మదేవుడికి పరమాయువు పోతే మాకేమిటి నష్టం అంటే, బ్రహ్మదేవుడి పరమాయువు పోతే ఈ జీవితాలు, అందరి జీవితాలు అస్తవ్యస్తం అల్లకొల్లోలం అయిపోతాయి. మనం సుఖంగా ఉండాలి అంటే, మనం ఆనందంతో ఆయురారోగ్యాలతో మనం మన తరాల వాళ్ళు జీవించాలంటే అక్కడ బ్రహ్మదేవుడు బాగుండాలి. ఇద్దరు ఇల్లు కలిసి జాయింట్ గా కట్టుకున్నారు, కింద ఒకడు పైన ఒకడు ఉంటున్నాడు. నాకేమండి కింద ఉన్నవాడు పోతే నాకేంటండి అని పైడివాడు తన కప్పు పగలగొట్టాడు అనుకో, కిందవాడికి నష్టమే కదా, వాడికి నష్టమే. ఆ పైవాడి సంగతి నాకెందుకు, ఆ స్తంభాలు పగలగొట్టాడు అనుకో కిందవాడు, మొత్తం అది కప్పు వచ్చి కింద పడుతుంది. పైన కింద జాయింట్ వ్యవహారం ఇది. అలాగే బ్రహ్మదేవుడు సుఖంగా లేకపోతే బ్రహ్మదేవుడు పైన ఉన్నాడు మనం కింద ఉన్నాం, ఆ కప్పు కూలి ఇక్కడ పడుతుంది ముందు, వాడు జాగ్రత్త లేకపోతే. వాడు బాగుండాలంటే నా ఈ కథ వినండి నాయనలారా అని అమ్మవారు మనకి ఆర్డర్ ఇచ్చింది. ఓ హిమవంతుడా, నీవు ఈ కథాక్రమాన్ని భూలోకంలో వ్యాపింపజేయి, దానివల్ల బ్రహ్మదేవుడి పరమాయువు పెరుగుతుంది, తద్వారా లోకం మళ్ళీ శాంతి పొందుతుంది, సమస్త కిల్బిషాలు తొలగుతాయి. ఎందుకంటే తండ్రి, ఈ నా రూపం ఉన్నదే నిష్కళ చిన్మాత్ర, కేవలం నా రూపమే శివస్వరూపం పవిత్రం, సమస్త ఉపాధులతో దూరం, ఉపాధి అంటే శరీరం, ఇటువంటి శరీరాలకు అతీతం నా శరీరం, అనంతం శ్రేష్టం అమృతం, ఈ ఒక్క దానిని తలుచుకో జ్ఞానం వస్తుంది, ఈ ఒక్క జ్ఞానం వల్ల నువ్వు నాలో ప్రవేశిస్తావు. జ్ఞానమేవ ప్రపశ్యంతో మామేవ ప్రవిశంతితే, ఈ జ్ఞానం వల్ల నువ్వు నాలో ప్రవేశిస్తావు. జ్ఞానం వల్ల దానం చెయ్యాలనే శక్తి పెరుగుతుంది. గో భూ హిరణ్య తిల దానాదులు అత్యద్భుతమైనవి. ఈ దానాలలో నాలుక్కాళ్ల జంతువుల్లో ఉత్తమోత్తమం గోవు. ఆ గోవులో సమస్త దేవతలు ఉంటారు. కాబట్టి గోదానం పరమ పవిత్రం. ఆ తర్వాత ఆర్డర్ భూదానం, ఆ తర్వాత హిరణ్యదానం, ఆ తర్వాత తిలదానం నువ్వులు, ఆ తర్వాత అన్నదానం. ఈ ఆర్డర్లో ఈ దానం చెయ్యి. ఒకప్పుడు దానమిచ్చిన తర్వాత మళ్ళీ రేపు తేడా వచ్చి నేను దానమిచ్చానని తెప్పకు, ఒక రూపాయి విడిపోయింది మొన్న మీకు నడపదారులు ఇచ్చాం కదండి గోత్రనామ వాళ్ళకి, ఎప్పుడు ఇచ్చావు ఏడాది కదా, ఇంకా అది గుర్తుపెట్టుకుంటావా? ఇచ్చిన దాని గురించి వెనక్కి తలుచుకున్నటువంటి వాడు దుష్టుడు అవుతాడు, మొత్తం దాన ఫలితం పోతుందట. ఇచ్చిన తర్వాత ఎడం చేత్తో ఇస్తే గుడి చేతికి తెలియరాదు, గుడి చేత్తో ఇస్తే ఎడం చేతికి తెలియకూడదు. అది అందున విప్రతతి సొమ్ము కంటెను విషము మేలు. బ్రాహ్మణి యొక్క సొమ్ము అపహరించడం అంటే అంతకంటే విషం తాగితే మంచిది. విషం తాగితే ఒకేసారి చంపేస్తుంది, ఇది మాత్రం తరతరాలు నాశనం చేసేస్తుంది. పొరపాటు కూడా అపహరించము. నాయనా హిమవంతుడా, పూర్వకాలంలో నృగుడు అని ఒక ఆయన ఉండేవాడు, ఎప్పుడూ కృతయుగ కాలంలో, స్వయంభవ మరుగు కాలంలో. ఆ నృగుడు అనేటటువంటి ఒక మహారాజు గారు చాలా గొప్ప దాత, అంతా ఇంత దాత కాదట వాడు. ప్రతిరోజు 100,000 ఆవులు కొట్టుకొచ్చి ఓ చోట పెట్టి వచ్చిన ప్రతి పండితోత్తముడికి దానం చేసేస్తూ ఉండేవాడట, వాడు వాడు చదువుకున్న విధానాన్ని బట్టి. ఇలా ఎన్నో దావులు పాప ఆవులు దానమిచ్చాడు. ఒకనాడు ఓ బ్రాహ్మణుడికి ఒక గోవు దానమిచ్చాడు. ఈ ఆవును తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళి కట్టేసరికి ఆవు కట్టు తెంచుకొచ్చి మళ్ళీ ఈ రాజుగారి మందలో కలిసిపోయిందండి బాబు. ఆయన చూసుకోలేదు, ఆవు మళ్ళీ కలిసిపోతే దాన్ని పట్టుకొచ్చి మరో బ్రాహ్మణుడికి దానమిచ్చేశాడు. అందుకే దానం ఇచ్చేటప్పుడు గుర్తులు వేసి దానం ఇస్తారు చాలా మంది, ఎందుకంటే మళ్ళీ వెనక్కి వస్తుందేమో ప్రమాదం అని. సరే వెనక్కి వచ్చి కలిసిపోయింది, తెలుసుకోలేదు, వేరే వాడికి ఇచ్చాడు. ఈ రెండో వాడి ఆవు పట్టుకెడుతుంటే మొదటివాడు రాజుగారు ఆవు ఇచ్చాడు దానం తప్పిపోయింది, ఎక్కడుందని వెతుక్కుంటూ వస్తూ ఉంటే ఇక్కడ కనపడింది వీడి దగ్గర. వారి నువ్వు చదువుకున్నావు, నువ్వు అన్నం తింటావు, గడ్డి తింటావురా కడుపుకి, రాజుగారు నాకు ఇచ్చిన ఆవుని నా గోవుని ఎత్తుకుపోతావు నువ్వు, చీ నీ మొహం తగలయ్యా అన్నట్టు. అవతల వాడికి మండింది, నేను ధర్మాత్ముడిని, నాకు దొంగతనం చేసే కర్మేమిటి, నేను చదువుకున్నావు, నువ్వెంత చదువుకున్నావు, నేను అంత చదువుకున్నా, ఇది రాజుగారు ఇప్పుడే దానధార ప్రకారంగా నాకు ఇచ్చాడు, ఈ రాజుగారు దానం ఇచ్చినావు అన్నట్టు ఆయన. నువ్వెంత అంటే నువ్వెంత ఉంటారు, కోపం వచ్చేసి ఇంక అక్కడ పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. అందుకే క్రోధం మహాపాపం అన్నారు. కురోధి గురునామపి హన్యతాం, గురువుల్ని కూడా చంపేస్తాట కోపంతో ఉన్నవాడు, తద్వారా 8 కోట్ల జీవరాశుల లిస్టుల్లో చేరిపోతాట మళ్ళీ వాడు. ఇన్ని జన్మలు ఎత్తాడు బాబు, 80 లక్షల జీవరాశులుగా మళ్ళీ ఎలా రొటేట్ అయిపోతాడు వాడు. ఆ కోపం వెళ్ళకొచ్చేసింది, తిట్టేసుకున్నారు ఇద్దరు కలిసి ఆవును పుచ్చుకుని, ఇదేదో మహారాజు గారి దగ్గరే తెలుసుకుందామని ఆ నృగ మహారాజు గారి దగ్గరకు వచ్చారు. రాజా ఇప్పుడే కదా నువ్వు ఈ ఆవును నాకు దానమిచ్చావు, చూడు వీడెవడో, నేను వీడి ఆవు ఎత్తుకుపోయాను తిడుతున్నాడు అన్నట్ట. ఏమయ్యా రాజా, నాకు ఆవు దానమిచ్చి ఆవు మళ్ళీ నీ మందలోకి లాక్కొచ్చి వీడికి దానం ఇస్తావా, ఇది నీకు న్యాయం అన్నాడు ఈ మొదట ఆయన. అప్పటికి ఈయనకి అర్థమైంది, ఆవేదో పొరపాటు వచ్చి కలిసిందని రాజుగారికి, ఏం చెయ్యాలి ఆయన. బ్రాహ్మణోత్తమ మన్నించి వదలుమయ్య గోవు, ఈ గోవు మారుగా 1,00,000 గోవులిచ్చదని కైకొమ్ము ప్రీతి. ఏమయ్యా, మొదట ఆయన నీకు పుణ్యం ఉంటుంది, నాకు తెలియదు ఆవు దానమిస్తే అది వెనక్కి వచ్చేసిందని, ఆ పొగరుపోతావు కలిసిపోతుందని నేను ఊహించలేకపోయాను, నన్ను క్షమించు, నీవు ఎన్నడితే నీ కోటి ఇమ్మంటావా, లక్ష్యం అంటావా, నా రాజ్యం ఇమ్మంటావా, ఇచ్చేస్తాను, ఈ ఆవు వదిలే నీకు పుణ్యం ఉంటుంది అన్నట్టు. నాకు పట్టుదల వచ్చింది, ఇంకా పట్టుదల వస్తే నేను మనుషులు కాదని, నిజంగానే మనుషులు గారు వాడు అంటాడే, నాకు కోపం వస్తే మనుషులు కాదు నేను అంటాడు, నిజంగానే కోపం వస్తే వాడు మనిషి కాదనే విషయం తెలుస్తున్నది, పశువు కంటే హీనమైపోతున్నాడు. ఏం లాభం, వాళ్ళకి తెలుసుండి కూడా ఆ రాజుగారిని ఇబ్బంది పెట్టేశారు. నాకు నువ్వు 1,00,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా, స్వర్గం ఇచ్చినా నాకు ఈ ఆవే కావాలి. పట్టుదల అంటే పట్టుదలే, మా వంశం అంటే ఏడాకోళం అనుకుంటున్నావా, పెసపాటి వారి వంశం అది అన్నట్ట. అనేసరికి పక్క ఆయనకి ఎస్తిరిగాడు. అయ్యా బాబా, ఆ రాజ్యం ఏదో నీకు ఇచ్చి నీకు పాదసేవ చేస్తాను, ఆవు వదిలే అన్నట్ట. ఆయనది పెసపాటి వారి వయసు వంశం అయితే, నాది బోసుపాటి వారి వంశం, ఏమనుకుంటున్నావు, నేను చచ్చినా వదలను, ఆవు బదులు నీ ప్రాణం ఇచ్చినా నాకు అక్కర్లేదు అన్నట్ట. ఈయన అటు తిరిగాడు, ఇటు తిరిగాడు, బతిమాలాడు, బతిమాలాడు, ఎన్ని బతిమాలినా సరే ఇద్దరు వెండల్లా, నాకు అక్కర్లేదని ఈయన వదిలేశాడు, ఆవు ఆయన వదిలేశాడు. ఈ రాజుగారు చివరికి విసిగిత్తల ఉండిపోయాడు. చివరికి ఇద్దరు ఆవులు బట్టికడకుండా వదిలేశారు. కొంతకాలానికి రాజుగారికి ఆయుర్దాయం తీరింది. ఆయువు తీరగానే యమధర్మరాజు ప్రత్యక్షం అయ్యాడు. రా మహారాజా, స్వాగతం, సుస్వాగతం అన్నట్ట. అయ్యా నేను ఎన్ని ఆవులు దానం చేశానండి, మీరు వచ్చారేంటండి స్వాగతం అన్నారు ఏమిటన్నట్ట. విప్రార్థము విషము ఘోర విషమన్ వేదోక్తి వేరోనే, విప్రుడి సొమ్ము విషం, ఘోర విషం అని వేదం చెబుతోంది.
అది వేరు కాదు.
నువ్వు ఏమనుకో కావాలని కాని తెలిసి కాని తెలియక కాని ఆవు మొదటి వాడికి ఇచ్చావు, అది దాంట్లో కలిసింది. జాగ్రత్త తీసుకోకుండా దానం చేయడం నీది దోషమే. ఆవుల్లాంటి జంతువులు వెనక్కి వస్తాయనే జ్ఞానం రాజు నీకు తెలియదా? ముద్ర వేసి ఇవ్వాలని తెలియదా? వెనక్కి తిరిగి వస్తే దాన్ని పట్టించుకోకుండా ఒక ఆవు మళ్ళీ అవునా కాదా అని చూసుకోకుండా రెండో వాడికి దానం ఇచ్చావు. మరి వాడికి ఇచ్చావా? వాడు వీడు కూడా వదిలేశారు. ఇంత తగాదాకి మూల కారకుడు నీ అజాగ్రత్త. సామాన్యుల అజాగ్రత్త కంటే రాజుల అజాగ్రత్త చాలా ప్రమాదం. ఒక పదవిలో ఉన్నవాడు జాగ్రత్తగా డెసిషన్ తీసుకోకపోతే ఎంతమందికి నష్టం వస్తారో తెలుసునండి? వేళాకోళం కాదు, ఒక జీవో విడుదల చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్నారు. అందుకే తేడా వేషం వేశాడా, దానివల్ల కొన్ని లక్షల మందికి ఇబ్బంది వస్తుంది. అందుకే రాజ్యాంతే నరకం ధ్రువం ధ్రువం ధ్రువం. రాజ్యపాలన చేసిన వాడు ఎవడైనా సరే నరకానికి పోతాడనడానికి గల కారణం ఇదే. ఎందుకంటే ఆ పదవిలో ఉన్నప్పుడు తేడా నిర్ణయం తీసుకోకూడదు, చాలా జాగ్రత్త. కత్తి మీద సామన్నారు, అందుకే మహాభయంకరం అది. నువ్వు జాగ్రత్త తీసుకోకపోవటం వల్ల ఇద్దరు బ్రాహ్మణులు పండితులు సుంఠహా అంటే సుంఠ అని తిట్టుకునే స్థితికి వచ్చారు. ఇద్దరు ఆవులు వదిలేశారు, మనస్తాపానికి గురయ్యారు. జీవితంలో ఎవరి దగ్గరికి దానానికి వెళ్ళాల వాళ్ళు. ఇంత పాపానికి నువ్వు ఒక్కడు మూలకారకుడు అయ్యావు, మిగతా దానం అంతా పుణ్యమైనా ఈ పాపం నిన్ను పట్టుకుంది. పాపం ముందనుభవిస్తావా పుణ్యం ముందనుభవిస్తావా అన్నట్ట. పుణ్యం చాలా ఎక్కువ ఉంది, పాపం తక్కువ ఉంది అంటున్నావు కదా. పాపమే అనుభవిస్తాను ముందు, తర్వాత పుణ్యానికి ఎడతాను. ముందు సుఖాలు అనుభవించి కష్టాలు అనుభవించడం కష్టం కదా మరి అన్నాడు. అయితే వెళ్ళు అని డామని వాడికి ఎందుకు దోహేశాడు ఇముడు. అనాంతంగా వచ్చి పడిపోయాడు. ఎక్కడ? సముద్రంలో ఒక చిన్న దీవి ఉన్నది. ఆ దీవి మీద ఒక పాడుబడిన నూతిలో ఊసర వెళ్లి తొండ ముదిరిన తొండై పడ్డాడు. స్వయంభవ మరువు కాలంలో పడ్డ ఆయన ద్వాపర యుగం చివరి పాదం వరకు, కృత యుగం నుంచి త్రేతాయుగం ద్వాపర యుగం చివరి పాదం వరకు తొండగా పడున్నాడు. ఇలా కొంతకాలం గడిచాక ఆయనకి శాప విముక్తి. ఇక్కడ ఆయన తొండయ్యాడన్నంత వరకే ఉంటుంది మనకి ఈ కూర్మ పురాణంలో. ఎంచేత తర్వాత భవిష్యత్తు చెప్పకూడదు హిమాలయానికి. అందుకని ఆయన విప్రుడి సొమ్ము వెనక్కి కలిసిపోవడం వల్ల పొరపాటున దానివల్ల తొండైపోయాడు. జాగ్రత్త సుమా, నువ్వెప్పుడు ఆవులు కాని ఇలాంటి దానం కాని పొరపాటున విప్రులకిచ్చి తీసుకోకు, పొరపాటున బ్రాహ్మణ సొమ్ముని అపహరించకు అని చెప్పింది అమ్మవారు. మరి తర్వాత ఏం జరిగిందో తెలియకపోతే మీరు బెంగెట్టుకుంటారు, అందుకని చెప్పాలి. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ మధురా నగరాన్ని విడిచిపెట్టి ద్వారకా నగరం కట్టించుకున్నాడు. సముద్రం గుజరాత్ దగ్గర ఉంది ఇప్పుడు. ఆ సముద్రుణ్ణి పిలిచి సముద్రాన్ని దీవిలో 12 యోజనాలు ఇమ్మన్నట. ఆ మధ్యలో ఇప్పుడు మన తొండన్న దీవి ఉంది కదా, అక్కడ సముద్రుడు అలా వెనక్కి తప్పుకున్నాడు. 12 యోజనాలు అంటే 96x96 చదరపు మైళ్ళ స్థలం ఇచ్చాడు సముద్రుడు. అక్కడ ఒక అద్భుతమైన నగరం ద్వారకా నగరాన్ని విశ్వకర్మ చేత కట్టించట కృష్ణుడు. అద్భుతమైన నగరం అది, కేవలం ఒక్క గడియలో కట్టాడు విశ్వకర్మ. అక్కడ సాధు ద్వార కవాట కుట్యవల్లభీ స్తంభార్గళీవీధి కవాక్ష చత్ర రథ విశ్వ ప్రఘాణ ప్రపా సౌధాట్టాలక సాల హర్మ్య విశిఖ సౌపాన సంస్థానముల్ శ్రీధుర్య స్థితి నొప్పు కాంచన మణి స్నిగ్ధం బులై అప్పురిన్. అద్భుతమైన ద్వారాలు, ఒక్కొక్క ద్వారం గుండా 8-10 ఏనుగులు నడవచ్చు. మంచి బ్రహ్మాండమైన ద్వారాలు, బంగారపు కిటికీలు, గవాక్షాలు, బురుదులు, కోటలు, వీటితో మంచి నగరం నిర్మించారు. ఆ నగరంలోకి గోపాలకులందరినీ ప్రవేశపెట్టాడు, యాదవులందరినీ. అక్కడ హాయిగా పరిపాలిస్తున్నాడు. ఇలా పరిపాలిస్తూ ఉండగా ఒకనాడు శ్రీకృష్ణుడి యొక్క కొడుకుల్లో జాంబవతి అని ఒక భార్య ఉన్నది. ఆ భార్యామణి పుత్రుడు సాంబుడు. ఆ సాంబుడు, సత్యభామ కొడుకు గదుడు మొదలైనటువంటి సాంబ గద సారణ సుఖాదులందరూ ఆడుకోవడానికి వెళ్లారు, క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లారు. బంగారపు బంతితో ఆడుకునేవారు వాళ్ళు. మామూలు బంతులే మనకి సరిపోవడంలా, 4 బంతులు పోతే 5వ సారి ఇంట్లో అమ్మా బంతి అడిగితే నీ మొహం తగలే, జీతం అంతా మీ నాన్న జీతం అంతా బంతులకు తగలేస్తున్నామని 4 తంతుంది అమ్మ. కానీ ఆ రోజుల్లో బంగారం ఉంది కనుక బంగారం బంతితో ఆడుకుంటున్నారట. ఈ బంతిని సాంబుడు అన్నవాడు ఎడంకాలతో తన్నాడు, బహుశా ఫుట్బాల్ టైప్ ఆటేమో. తన్నగానే ఈ బంతి వెళ్ళి ఓ పాడుబడి నూతిలో పడిందిట. ఓ అని అందరూ ఆ బంతి దగ్గర పుచ్చుకోవడానికి నూతి దగ్గరికి వెళ్ళారు. నూతిలో బంతి దగ్గర పెద్ద ఊసర వెళ్ళి కనపడింది. పాపం మన నృగమహారాజు గారు ఇన్ని యుగాలు అందులో పడున్నాడు కర్మగారి. చిన్న యోగం పొరపాటు చేస్తే ఈ ఊసర వెళ్ళిని తొలగిస్తే గాని బంతి కింద ఉంది. వీళ్ళందరూ కలిసి తాళ్ళేసి ఆ ఊసర వెళ్ళి లాగడానికి ఆ పాడుబడి నూతిలోంచి ప్రయత్నించారట. ఎంతమంది కలిసినా అంగుళం కదలలేదట. ఆ తొంట ఎంత బరువుందో. అందరూ గోలగోల చేస్తుంటే కృష్ణుడు పరిగెత్తుకొచ్చాడు. ఏమిటని, ఏమండి డాడీ గారు, డాడీ గారు, బంతి అందులో ఉంది, ఆ బంతి కింద బంతి పైన ఊసరవేలు ఉందంత అన్నారట. కృష్ణుడు వచ్చి ఎడం చేత్తో ఆ ఊసరవేలు ఇలా తీసి పైన పెట్టాడు. వెంటనే ఆ ఊసరవేలు కాస్త తగ తగ తగలాడిపోతున్న శరీరంతో కిరీటంతో మంచి అద్భుతమైన స్వచ్ఛ స్వరూపంతో నృగమహారాజుగా మారిపోయింది. కృష్ణుడికి తెలియక తమరెవరండి, మహారాజుల్లో ఉన్నారు, చక్రవర్తిలో ఉన్నారు, పైగా ఈ యుగంలో వాళ్ళులా అనిపించట్లా, ఈ శరీరం ఎంత పొడుగుంది, మాకంటే ఆజానుభావులు మీరు, ఏంటి కృష్ణుడి కాలం కంటే మరి ఆ ఎప్పుడో పూర్వం వాడు కాబట్టి కృష్ణుడి కంటే పొడుగున్నాడు ఆయన, మనం కృష్ణుడి దగ్గర ఎంత ఉంటామో చూడండి దీన్ని బట్టి. మరి తమరెవరు ఏమిటని అడిగితే మహాత్మా తారా తుషార శీకర పూరజములకై నలెక్క బుధులిడుదురు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఎవరైనా లెక్క పెట్టగలరా? పెట్టలేరు. కానీ కొంతమంది జ్యోతిష పండితులు ఆకాశంలో మొత్తం నక్షత్రాలన్నీ లెక్క పెట్టగలరట, అన్ని కోట్ల నక్షత్రాలని. వాళ్ళ దగ్గర ఆ శక్తి ఉన్నది, మంత్రశక్తి. తెల్లవారుజామున శీతకాలంలో మంచు బిందువులు పడతాయి చూసారా, మంచు డ్రాప్స్ డ్రాప్స్, అవి ఎవడన్నా లెక్క పెట్టగలడా? కొంతమంది సంఖ్యాశాస్త్ర నిపుణులు ఉన్నారట, పండితులు, తమ మంత్రశక్తితో అవి కూడా లెక్క పెడతారట. భూరజం, నేల మీద నుంచి ఒక లారీయో కారో పెడితే డస్ట్ అలా లేచిపోతుంది, ఆ ధూళి కణాలు, డస్ట్ పార్టికల్స్ ఎవడన్నా లెక్క పెట్టగలడా? ఆ చిన్న చిన్న కణాలు, అవి కూడా లెక్క పెట్టగలరు కొంతమంది, కానీ నేను చేసిన ఆవులు లెక్క పెట్టలేరు. పల్లుకుల తన్నుతా పొగడుట మహాపాతక మండ్రుపుధాళి, పలుకుల తన్నుతా పొగడ పాతక మండ్రుపుధాళు, కానీ తనను తాను తన పలుకులతో పొగుడుకుంటే మహాపాపం అంటారు కాబట్టి చెప్పలేకపోతున్నాను, కాని నేను చేసిన ఆవులు దానం ఎవరు చేయలే, అన్ని గోదానాలు చేశాను, కానీ ఏం చేయ లాభం అండి? ఒకడికి దానం ఇచ్చిన ఆవు కలిసిపోతే మళ్ళీ తెలుసుకోక మరోడికి దానం ఇచ్చాను, వాళ్ళిద్దరూ నా కొంప ముంచి అక్కడ వదిలేసిపోయారు. అందుకని యముడు నన్ను తీసుకెళ్లి పాపం ముందు అనుభవిస్తావా పుణ్యం ముందు అనుభవిస్తావంటే ముందు పాపమే అనుభవిస్తావు అన్నారు. ఇక్కడ తోసేశాడు. ఈ బీడు భూమిలో మీరు వచ్చి ఇల్లు కట్టుకునేదాకా, నగరం కట్టుకునేదాకా దిక్కు లేకుండా ఒంటరిగా ఇసుకలో అప్పుడప్పుడు ఆ సముద్రం నుంచి వచ్చే కెరటాల నుంచి రవ్వంత నీరు పెడితే అది తాగుతూ బతుకుతున్నాను అంతే, ఉప్పు నీరు తాగి బతికాను ఇంతకాలం అన్నాడు ఆయన. తప్పు రవ్వంత ఉప్పు నీరే గతయ్యింది, ఇంత ముప్పు వచ్చింది. ఇప్పటికి నీ చేతి స్పర్శకు నోచుకుని శాప విముక్తుడనై మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాను కృష్ణ వాసుదేవ, కృష్ణ వరద వాసుదేవ కేశవ అప్రమేయ అని పొగుడుతూ వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణుడు చూశారా, అందువల్ల ఒళ్ళు దగ్గరెట్టుకోండి, పొరపాటును కూడా బ్రాహ్మడికి ఇచ్చిన అప్గ్రహారాలు డబ్బులు వెనక్కి లాక్కోకండి. విప్రతతి సొమ్ము కంటెను విషము మేలు, వాళ్ళ సొమ్ము కంటే విషం నయ్యం సుమా అని చెప్పాడు. అమ్మవారు మనకి ఈ గోదానం గురించి భూదానం గురించి చెబుతూ వాళ్ళ సొమ్ములు మాత్రం పొరపాటును నువ్వు కలుపుకోకు, ఆ సొమ్ములు స్వీకరించ. ఈ సత్యం తెలుసుకోలేక పుక్కిటి పురాణంగా సామాన్యంగా కొట్టిపారేస్తారు. చెప్పేసింది ఇక్కడ ఏమన్నది ఈ శ్లోకంలో 291వ శ్లోకం ఇంపార్టెంట్ అని పెట్టా. మోహిత మమ మాయయ, నా మాయ చేత మోహితులై పట్టించుకోరు, పట్టించుకోక ఈ సొమ్ములు కాశపడతారు. కక్కిన కూటి కాశపడటం అంతకంటే నయం సుమ, జాగ్రత్తగా ఉండు. సర్వభూతమయుడవైన హిమవంతుడా, దానం చాలా తపస్సుల కంటే చాలా వాటి కంటే గొప్పది, అవి చేస్తూ నీ జీవితాన్ని ధన్యం చేసుకో. సమస్త ప్రాణుల మీద దయ కలిగి ఉండు. దేవతల ద్వారా నిరంతరం నా శక్తి స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉండు. మహేశ్వరునింత చెయ్యకు. పరమేశ్వరుడి యొక్క మూల విరాట్ స్వరూపమైన ధర్మాన్ని అనుష్ఠించు. నేను ధర్మ సంస్థాపన కోసం ఏం చేస్తాను, ధర్మ సంస్థాపనార్థాయ తవారాధన కారణాత్ మేనా దేహ సముత్పన్న త్వామేవ పితరం శ్రిత. ధర్మస్థాపన చెయ్యాలని, ఇటువంటి విశేషాలు నా నీ ద్వారా లోకానికి తెలియజేయాలని, నీవు నన్ను తపస్సు చేసి ఆరాధించడం వల్ల నీ భార్య మేనక శరీరం నుంచి నేను పార్వతిగా పుట్టా, ఈ క్షణం నుంచి నువ్వు నా తండ్రివి, నీ పేరు మీదుగా పార్వతి అని హైమవతి అని పిలువబడతాను. ఎవడైతే ఈ కథని భక్తి శ్రద్ధలతో వింటారో వారికి బ్రహ్మానందం కలిగిస్తానని ఆ తల్లి అన్నది. ఇంకా అద్భుతమైన విశేషాలు ఆ రాజుగారి వంకతో మనకు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.